నాయనా, ఈ వాహనం ఈ రథము కేవలం అవసరమైనప్పుడు వస్తుంది, ఉత్తప్పుడు మాయమైపోతుంది. అటువంటి రథం కూడా ఇస్తున్నాను. భవిష్యత్తులో కాశీరాజు గారికి ఒక కూతురు ఉంటుంది, ఆవిడ నీకు పత్తిని అవుతుంది, ఆ తర్వాత మహారాజు అవుతావు అని క్లుప్తంగా పలికి వరాలిచ్చి అదృశ్యమైపోయింది అమ్మ. సరిగ్గా ఇక్కడ ఈయనకి ప్రత్యక్షమై ఇటు రథము ధనుస్సు బాణములు కవచము ఇచ్చి వరం ఇచ్చిన సమయంలోనే అక్కడ కాశీరాజు గారి పుత్రిక శశికళకు కూడా కనపడింది. ఆవిడ ఆ రోజుల్లో కాశీరాజు సుబాహుడు అని చాలా గొప్ప రాజు ఉండేవాడు. కాశీరాజ్యాన్ని సుబాహు మహారాజు పరిపాలించేవాడు. ఈ సుబాహు మహారాజు గారికి ఒక్కతే కూతురు, మగపిల్లలు కూడా లేరు. ఆయనకు ఒక్కే భార్య, ఒక్కే కూతురు. ఈ ఒక్క కూతురికి శశికళ అని పేరు పెట్టాడు. నిజంగా శశికళ చంద్రకళలాగే మెరిసిపోయేది. ఆవిడ చంద్రుడిలాగా తెల్లగా మెరిసిపోతూ ఉండేది. కొంతమందికి భగవంతుడు అలా తెల్లని రంగు ఇచ్చేస్తాడే, అలా ఆవిడ కూడా మంచి తెలుపు రంగు ఇచ్చాడు. ఈ శశికళ అమ్మవారి పరమ భక్తురాలు. నిత్యము గురువుల ద్వారా అమ్మ మంత్రం పుచ్చుకొని చేసేది. ఆవిడ ఖడ్గమాల స్తోత్రం చేయకుండా ఏనాడు అన్నం తినేది కాదు. ఆవిడకి అమ్మ ప్రత్యక్షమై, అమ్మాయి నీకు ఒక యోగం ఇస్తున్నాను అని కల్లో కనపడిచ్చిందటి పైగా. ఇందాక మీకేం చెప్పాను, ఈ సుదర్శనుడికి సాయం వేళ దర్శనమిచ్చింది. ఎందుకో ఆ పూట సాయంకాలం కొంచెం పెందరాళే పడుకుంది శశికళ. ఇతరికేమో మెలకుగా ఉండగా దర్శనమిచ్చింది. శశికళకి మాత్రం తొందరగా నిద్రపోవడం వల్ల నిద్రట్లో ఇచ్చింది దర్శనం. శశికళ దృష్ట్వా స్వప్నే రూపం మనోహరం అన్నారు. స్వప్నములో అమ్మని చూచింది. అప్పుడు అమ్మ కల్లో కనపడి, అమ్మాయి నువ్వు నా పరమభక్తురాలివి, కాబట్టి నీకు పెళ్లి చేసే బాధ్యత నన్ను స్వీకరించనా అంటే నీకంటే నాకు మంచి వరుణ్ణి తెచ్చిపెట్టేవాడు ఎవరుంటారు జగదంబ, అలాగే చెయ్యందిట. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక కుర్రాడు ఉన్నాడు. వాడి పేరు సుదర్శనుడు. ప్రస్తుతం వాడి దగ్గర ఏమీ డబ్బులు లేవు, ఏదో చదువుకుంటున్న కుర్రాడు. నీది వాడిది ఒకటే వయసు. వాడికి 12 ఏళ్ళు వచ్చాయి, నీకు 12 ఏళ్ళే వచ్చాయి. కొద్ది రోజులు పోయాక నువ్వు 16 ఏళ్ల వయస్సులోకి అడుగు పెడతావు. ఆనాడు మీ నాన్నగారు నీకు స్వయంవరం చాటుతాడు. ఆ స్వయంవరంలో ఆ కుర్రాడిని వరించు. ఇద్దరికి ఒక్కరోజే తేడా టండోయ్, కాబట్టి ఒక్కరోజు తేడా ఉన్నా ఆడపిల్లని పెళ్లి చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. శాస్త్ర ప్రకారముగా కొన్ని రకాల సందర్భాల్లో అవసరమైతే ఆడపిల్ల ఇంచుమించు వయస్సున్న ఒక ఏడాది పెద్దదైనా కూడా చేసుకోవచ్చని ప్రమాణములున్నాయి. బృహస్పతి వాటిని రాశాడు, అందుకే ఆ రోజుల్లో వాటిని అనుసరించారు. అనుసరించిన వాడు సుఖపడ్డారు. ఈ అమ్మాయి కల్లో సుదర్శనుడిని చేసుకోమని చెప్పి అతను రూపమును కూడా చూపించిందిట. ఈ కుర్రాడు చూసావు ఎలా ఉంటాడో, వీడు నా వరం పొందాడు, వీడికి ధనుస్సు ఉంది, అమ్ముల పొది ఉంది, కవచముంది, రథం ఉంటుంది, వీడు భవిష్యత్తులో అయోధ్యానగర రాజవుతాడు అని చెప్పి అదృశ్యమైపోయిందిట. ఇవి టక్కున లేచిపోయింది. ఎప్పుడైనా కల వచ్చిన వెంటనే లేచిపోతే ఆ కల కొంతకాలం పోయాక ఫలిస్తుంది, శీఘ్రకాలంలోనే ఫలిస్తుంది, ఆ కల నిజమవుతుందని అర్థం. అందుకే ఆవిడ ఆనందపడిపోయి, అమ్మవారికి ఎంత ప్రేమ నా మీద, బంగారం లాంటి భర్తను చూపించింది. సుదర్శనుడు కూడా చాలా అందంగా ఉండేవాడు అండి, అందుకని ఆయనే నాకు అనుకూల వరుడు అనుకున్నది. ఇంకా ఆ రోజు నుంచి అమ్మ జపం చేసినప్పుడల్లా సుదర్శనుడే భర్త అవ్వాలనుకున్నదట. ఈ ప్రేమ అనేది ఎలా కలుగుతుందో, కానీ ఒకసారి కలిగిందంటే ఇక వాళ్ళకి నిరంతరం అదే రూపం, అదే ధ్యాస, ఇంకేం ఉండదనమాట. ప్రేమ చిత్తులు ఉంటారే, ఘాటుగా పట్టుకుంటుంది ఈ ప్రేమ. ఈ మాట నేను చెప్పను కదా, వ్యాసులు వారు చెప్పారు. వేదవ్యాసులు వారు అంతటి మహానుభావుడు చెప్పాడంటే అది నిజమే కదా. అయినా నేను మీకు చెప్పాలా, టాప్ మోస్ట్ సీనియర్స్ అయిన మీకు నేను చెప్పేది ఉంది. కానీ అందుకే మహానుభావుడు పెంగళివారు ఎంత ఘాటు ప్రేమయ్యో అని రాశాడు. ఆయన బాగా చదివి పురాణాలు రాసినమాట. ఆ రోజు నుంచి ఆమె అమ్మ జపం విడిచిపెట్టాల, సుదర్శనుడే భర్త అవ్వాలనుకునేది. క్రమంగా 16 ఏళ్ళు వచ్చాయి ఆవిడికి. ఒకనాడు ఆమె కాశీనగరం బయట వాళ్ళకు ఒక పెద్ద ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనంలోకి తన స్నేహితురాలితో కలిసి క్రీడలకు వెళ్ళింది. పూర్వం తోటల్లో ఆడుకునేవారు. తోటల్లో చక్కగా పువ్వులు కోసుకుంటూ మన్మథ పూజలు చేసుకుంటూ అక్కడ శివపార్వతుల విగ్రహాలు ఉంటే ఆ పార్వతుల యొక్క శివపార్వతుల విగ్రహాలను పూజిస్తూ తిరిగేవారు. అసలు పూర్వకాలంలో తోటకు వెళ్లకుండా ఉండేవారు కదా పూర్వం అనమాట. పుష్పాణి చిన్వతీవాల పువ్వులు కోస్తూ, ఎటువంటి పువ్వులు, చెంపకాధ, వరసగా సంపంగి పువ్వులు మల్లె పువ్వులు కోస్తూ అక్కడ తోటలో శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా ఉన్న ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర పువ్వులు పెట్టింది. అటు ఇటు తిరుగుతున్నది. అది వసంత ఋతువు. పైగా వసంత ఋతువులో ఉద్యానవనం ఎంత బాగుంటుందండి. కోకిలలు కూస్తూ ఉంటాయి ఓ పక్కన, చిలుకలు తిరుగుతూ ఉంటాయి, తుమ్మెదలు చంకారం చేస్తూ ఉంటాయి, మాయించి మల్లెపువ్వులు లాంటివి వస్తాయి, మామిడి చిగుళ్ళు వస్తాయి. ఆ సమయంలో పూర్వకాలంలో ప్రకృతి పరవశింపజేసేదనమాట. పూర్వం ప్రకృతి అని ఒకటి ఉండేదిలేండి, అప్పుడు ఋతువుల యొక్క ధర్మం ఉండేది. అందుకని ఆ రోజుల్లో ఏ ఋతువుల్లో ఆ ఋతువుల యొక్క క్రమం ఉండేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, రెండే రెండు ఋతువులు, ఒకటి వేసవి, రెండోది మండు వేసవి. ఇంక ఇవి తప్ప మరొక ఋతువు లేదు. మీరు ఎక్కడ చూడండి, అసలు డిసెంబర్లో కూడా సెలవు ఉండదు ఏంటండి? శివరాత్రి నాడు ఎలా ఉండాలి? శివరాత్రి నాడు కూడా గుళ్ళో ఉండలేకపోతున్నాం మనం ఇవాళ. అలా అయిపోయింది వాతావరణం. అందుకని వేసవి, మండు వేసవి, సమ్మర్, సూపర్ సమ్మర్ తప్ప ఇంకేమీ లేకుండా మనమే చేసుకున్నాం చేతులారా. ఎక్కడ ఒక అడవి ఉందా, ఒక కొండ ఉంటుందా, ఓ నదిని బతకనిస్తామా? నదులు ఆక్రమించేసి, కొండలు పడగొట్టి, పిండి చేసి పారేసి, అడవులన్నీ తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేస్తే ఇక కొంతకాలానికి రియల్లు లేదు, ఎస్టేటు లేదు, అసలు స్టేటే ఉండదు. ఆ స్థితికి తీసుకొస్తున్నారు మన వాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఎక్కడ అడవుల్ని పాడు చేసేవారు కదట. మీకు పురాణాల్లో ఎన్నిసార్లు వేసాడు వ్యాసుడు తెలుసా? అడవిని తగలబెట్టిన, అడవిని ధ్వంసం చేసిన, ఎక్కువ చెట్లు కొట్టిన వాడు క్రూర నరకాల పాలైపోతాడు, వాడు పరమ నీచ జన్మలు ఎత్తుతాడు, ఎడారిలో మంచినీళ్లు దొరకని పురుగులుగా పుడతారు, నానా యాతన పడతారని రాశాడు. అడవిని తగలబెట్టడం, చెరువుని పూడ్చడం, ఇవి ఎంత పాపాలు, మహాపాపాలట. అందుకని చెరువులు పూడ్చి స్థలాలు చేయకూడదు. నల్ల చెరువు నల్ల చెరువు కిందే ఉంచాలి, తెల్ల చెరువు తెల్ల చెరువు కిందే ఉంచాలి, ఎర్ర చెరువు ఎర్ర చెరువు కిందే ఉంచాలి, బుర్ర ఉన్నవాళ్ళు. అందుకని ఈవిడ చక్కని పవిత్రమైన ఆహ్లాదకరమైన ప్రకృతిలో శివపార్వతుల పూజ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆ తోట పక్కన నుంచి ఒక ఆయన హడావిడిగా కాశీలోకి ఎడుతున్నాడు. ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఇప్పుడు కాశీలో అడుగు పెడుతున్నాడు. వెంటనే ఈవిడ మహానుభావుడు యాత్ర చేస్తున్న బ్రాహ్మడు ఆయన కాళ్ళకి నమస్కరించి తోటలోకి పిలిచి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆయనకి చేయవలసిన ఉపచారాలు చేసి ఎక్కడి నుంచి వస్తున్నారండి అంది. నేను అమ్మ తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతూ ఉంటాను, నాకు తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం. అసలు నేను నా ఇంట్లో ఉండేది తక్కువ, ఎప్పుడు చూసినా 32 రోజులు చోట పురాణం, 40 రోజులు చోట పురాణం ఇలా చెబుతూ యాత్రలు చేస్తూ తిరుగుతూ ఉంటానమ్మా, అలా చేస్తూ ఇప్పుడు కాశీ వచ్చానమ్మా అన్నట్ట. ఇప్పుడు మీరు ఏ స్థలం నుంచి వచ్చారండి అంది ఈవిడ. భారద్వాజాశ్రమాద్ బాలే నోనమాగమనం మమ. భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉండి అక్కడి నుంచి కాశీ వస్తున్నాను, అంటే ప్రయాగ నుంచి వస్తున్నాను. ప్రయాగ నుంచి కాశీ రైల్లో 3 గంటలు 4 గంటల కంటే ఎక్కువ పట్టదు కదా, కారులో కూడా 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ నడిచి వస్తున్నట్టు ఆయన 3 రోజులు నడిచి వచ్చాట. అక్కడికి కష్టపడి నడిచి భరద్వాజ ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చానడగానే వెంటనే శశికళ, ఆ ఆశ్రమంలో చూడ్డానికి పనికొచ్చే మంచి వస్తువులు ఏవైనా ఉన్నాయా? ఎందుకంటే ఆశ్రమంలో ఎవరున్నారో అడిగి తెలుసు కనుక. అమ్మో చాలా తెలివిగా, వర్ణనీయము, విశేషణము, ప్రేక్షణీయతము, అంటే ఇంకా చూడ్డానికి ఉత్తమమైన పదార్థం ఏదైనా ఉందా అన్నది. అంటే ఈయన చాలా తెలివైన వాడు. అమ్మో ఈ పిల్ల చాలా టెక్నిక్గా అడిగింది. ఎందుకంటే ఋషుల ఆశ్రమంలో చూడడానికి పనికొచ్చే గొప్ప వస్తువు ఏముంటుంది? సహజంగా ఋషులు యజ్ఞాలు చేస్తారు, జింకలు ఉంటాయి. కానీ ఈవిడేమో 16 ఏళ్ల పిల్ల, ఆ ఆశ్రమంలో అందమైన చూడ్డానికి పనికొచ్చేది ఏదైనా ఉందా అని అడిగింది అనగానే ఈయన కనిపెట్టాడు. లేకపోవటం ఏంటమ్మా, అందులో నీలాంటి ఆడపిల్ల యవ్వనంలో అడుగుపెట్టిన అందగత్తె చూడవలసినటువంటి వస్తువు అక్కడే ఉంది. ఆ వస్తువు ఏమిటో తెలుసా? ధ్రువసంధి అనే మహారాజు గారి కొడుకు సుదర్శనో నృప. సుదర్శనుడు అని ఒక రాజకుమారుడు ఉన్నాడు. ఆ కుర్రాడు బంగారపు రంగులో ఉంటాడు, మంచి అందగాడే కాకుండా చదువుకున్నవాడు, భరద్వాజుని ద్వారా అన్ని విద్యలు నేర్చుకున్నవాడు. ఒక్క ధనము లేదు, బిల్డింగులు లేవన్నమాటే, కానీ ఆయనకి ఇంక అన్ని శుభలక్షణములే. ఎంతెందుకు, నువ్వు సువర్ణవర్ణవి, ఆయన బంగారు రంగులో ఉంటాడు, నువ్వు చదువుకున్న దానివి, అతడు చదువుకుంటాడు. నీ గురించి నేను విన్నాను, అమ్మవారి ఉపాసకురాలివి, నిత్యం విశాలాక్షి మాతను అన్నపూర్ణని పూజిస్తావు, ఆయన అమ్మవారి భక్తుడు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో, బంగారంలో ఓ కెంపు చేరినట్టుగా ఉంటుంది. నవరత్నాలు బంగారంలో తాపడం చేస్తే బాగుంటాయి, కానీ ఇంక వెండిలోనో ఎత్తడిలోనో ఇనుములోనో చేస్తే బాగుంటాయి. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాగో పుట్టేనట్టుగా ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పాడండి, ఆసీన్ మణికాంచనయోరివ. మణికాంచనములు అంటే ఏమిటనమాట, బంగారంలో మణిని పెడితే బాగుంటుంది. మణికి బంగారం, బంగారానికి మణి, ఒకదానికోటి అతుక్కుంటే బాగుంటాయి. ఎప్పుడైనా ఉంగరాలు చూడండి మీరు, చక్కగా బంగారపు ఉంగరం. పూర్వం బంగారు ఉంగరాలని చేయించి పెట్టేవారు పూర్వం గురువులకి, దాంట్లో నవరత్నాలు తాపడం చేసి పెట్టేవారు. ఈ బంగారంలో నవరత్నములు తాపడం చేస్తే ఎలా ఉంటాయో, మీ ఇద్దరికి పెళ్ళి అయితే అలా ఉంటుంది. ఆయన బంగారం, నువ్వు మణివి, లేదా నువ్వు బంగారం, ఆయన మణి, మీ ఇద్దరు సుగుణాల మణులు అనగానే ఆవిడ సిగ్గుపడుతూ
గురువుగారికి దక్షిణ ఇచ్చి దండం పెట్టడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి. ఎప్పుడు పూర్వం గురువులకు నమస్కరించేటప్పుడు ముందు దక్షిణ ఇచ్చేవారు, అందుకని ఆయనకి నమస్కారం చేయడానికి ముందుగా దక్షిణాదులు ఏర్పాటు చేయాలి. కానీ చెలికత్తి చకచక తాంబూలం తెప్పించింది. కొంతమంది తాంబూలంలో అరటిపళ్ళు పెడతారు, చక్కని చక్కెరకేళి అరటిపళ్ళు ఇంత అరటిపళ్ళు పెడతారు. కొంతమంది ఇంతంత అరటిపళ్ళు ప్రత్యేకంగా గురువుల కోసం వెతికి పట్టుకొస్తారు. ఇంత ఉంటుందన్నమాట పండనవాడు చాలా. మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు అన్నమాట. పైగా మీ కోసం స్పెషల్గా తెచ్చేవాడిని అంటారు. అంత స్పెషల్గా తేవలసిన అవసరం లేకుండా ఆవిడ మంచి పొడుగైన అరటిపళ్ళు తెప్పించింది. దాంట్లో పాటు బంగారపు కాసులు తెప్పించింది. అవన్నీ తెప్పించి ఆయనకి దక్షిణిచ్చి నమస్కరిస్తే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని దీవించి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పటి నుంచి ఆవిడ మనస్సే మారిపోయిందిట. ఎందుకని, అసలే అమ్మవారు సుదర్శనుడి గురించి చెప్పింది చూపించింది. పైగా 4 ఏళ్ళు గడిచాయి, ఆయన ఇంకా అందంగా ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఆయన నాకు తగినవాడని ఈ బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోయాడు అని ఆవిడ మనస్సు లేక అల్లాడిపోయిందిట. ఇక ఆ రోజు నుంచి వివాహం అయ్యేదాకా నిద్ర పడితే ఒట్టు. ఈ పెళ్ళి కుదిరినప్పుడు కానీ, అంటే ఇష్టమైన వరుడైతే, మళ్ళీ పెళ్లి కుదిరినా అవతల వాడితో ఇష్టం లేకపోతే ఈ పెళ్లి తప్పిపోతే బాగుండు అనుకుంటారు, వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది. లేదా ఈ దరిద్ర పెళ్లి కుదిరింది అనే బాధతో నిద్ర పట్టకపోవచ్చు. ఇక్కడ మాత్రం విరహము వల్ల, వియోగము వల్ల ఆ రోజు నుంచి ఆవిడకి నిద్రే లేకుండా అయిపోయిందిట. ఒంటికి చందనం పూసుకుంటే, చందనం దేహ లగ్నం వే విషవద్భాతి భామిని. ఓ రోజున చెలికెత్తిని పిలిచి, ఏమిటోనే ఈ సుదర్శనుణ్ణి అమ్మవారు చూపించినప్పటి నుంచి, ఆయన గురించి విప్రుని ద్వారా విన్నప్పటి నుంచి ఒంటికి చందనం పూసుకుంటే విషం కింద ఉందండి ఆవిడ. విషవద్భాతి, విషంలో ఉందిట. ఆ వివాహమై వాడు వచ్చేదాకా, నా భర్త నాకు వచ్చేదాకా ఒంటికి చందనం పూసుకున్న సుఖం లేదంటుంది. ఈ భావన వ్యాసుడు రాశాడు ఏనాడో 1000 సంవత్సరాల క్రితం. దానినే నేటికి 1500 సంవత్సరాల క్రితం దాదాపుగా భక్త జయదేవుడు గీత గోవిందంలో రాస్తాడు. రాధిక కృష్ణుడు లేకపోతే ఎంత బాధపడిందో చెప్పాడండి ఆయన. ఒంటికి చందనం పూసుకుంటే విషం పూసుకున్నట్టు అనిపిస్తుంది అంటాడు ఆయన. అంటే ఇష్టుడైన భర్త దూరం అయితే స్త్రీకి ఒంటికి పూసుకునే సుగంధ ద్రవ్యములు కూడా అంత బాధ కలిగిస్తాయి. చల్లని పదార్థం కదా చందనం, ఒంటికి పూసుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. అందుకే ఎంతమంది చెప్తారు, రాధిక కృష్ణ రాధిక తవ విరహే కేశవా, రాధిక కృష్ణ రాధిక స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం, సామనుతే కృశ తనురివ భారం. ఒంటికి మెడలో పూర్వం గొలుసు వేసుకునేవారు. రాధిక మెడలో ఒక బంగారపు గొలుసు వేసుకుందిట. బంగారపు గొలుసు పెద్ద బరువు ఏంటంటే చెప్పండి. అంటే మరీ బొత్తిగా 10 కేజీలు గొలుసు వేసుకుంటే ఏం చెప్పలేం, కానీ మామూలుగా మీరు మెడలో వేసుకునే గొలుసు భారమని ఎవరన్నా అనుకుంటారా? కానీ కృష్ణుడు లేక కృష్ణ కృష్ణ అని విరహంతో బాధపడుతున్న ఆవిడ మెడలో వేసుకున్నటువంటి హారము కూడా శరీరమునకు భారం అనుకుంటోందిట. సా మనుతే తనురి భారం. దాన్ని బట్టి కృష్ణుడు లేకపోతే రాధ తన శరీరమే తనకు బరువు అయిపోయి ఒంటి మీద నగలు కూడా బరువు అనుకుంటోందిట. పశ్యతి విషమివ వపుషి సశంకం, ఒంటికి గంధం పూసుకుంటే విషమివ విషం వలె పశ్యతి చూస్తోంది అన్నాడు. ఒంటికి గంధం పూసుకుంటే ఆ గంధం కూడా విషంలా అనిపిస్తోంది అంటాడు. ఇలాంటి భావములు అపూర్వంగా రాశారు ఆ రోజుల్లో మహానుభావులు వేదవ్యాసుల వారు. ఒంటి మీద స్రగియం సర్పవచ్చేవ, నా మెడలో దండ వేసుకున్నాను, ఈ దండ సర్పంలో ఉంది భర్త లేకపోవటం వల్ల. నా దివా నా నిశాయాంవా నా సుఖం సుఖ సాధనయీ, ఎన్నో సుఖములు ఉన్నాయి అంతఃపురంలో, ఇవేవి నాకు సుఖంగా లేవు. పగలు నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు. పగలేమో ఎప్పుడు రాత్రి అవుతుంది అనిపిస్తుంది, రాత్రి ఏమో ఎప్పుడు పగలు అవుతుంది అనిపిస్తుంది. నా శయ్య నచ తాంబూలం నా గీతం నచ వాదనం, మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు, తాంబూలం వేసుకోబుద్ధి అయ్యదు, పాటలు వింటే కూడా అసహ్యంగా ఉంటున్నాయి, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, నా ప్రియుడు ఎప్పుడు వస్తాడా, కానీ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం తొందరపడి ఇల్లు విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోలేకపోతున్నాను అందుట. పైగా అమ్మవారి భక్తురాలని, ఆ మాత్రం తండ్రి ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి అన్నది. ఇలా ఈమె అనుకుంటూ ఉండగా అక్కడ ఏం జరిగింది,
నిత్యం అమ్మవారిని జపం చేయటం మాత్రం సుదర్శనుడు విడిచిపెట్టలేదు. ఒకరోజున అమ్మ అనుగ్రహం కలిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి దగ్గరలోనే శృంగబేరపురం ఉన్నది. ఆ శృంగబేరపురాన్ని పరిపాలించేటటువంటి వాడు గుహుడి యొక్క బంధువుడు. ఆ బంధువు ఒకరోజున అక్కడికి వచ్చాడు. ఆ నిషాదుడు వచ్చి, ఇక్కడ సుదర్శన మహారాజు గారు ఉన్నారా అని అడిగట. వెంటనే విదల్లుడు, నాయనా నిషాద, ప్రత్యేకంగా సుదర్శనుడి గురించి అడుగుతున్నావు, కొంపతీసి నిన్ను మళ్ళీ యుధాజిత్తు పంపలేదు కదా అంటే, లేదండి బాబు, యుధాజిత్తు పంపితే నేనెందుకు వస్తాను. 3 రోజుల క్రితం నాకు కళ వచ్చింది, కళ్ళలో అమ్మవారు కనపడింది, కనబడి నీ బోయ సైన్యంతో కిరాత సైన్యంతో సుదర్శనుడికి సాయం చెయ్యి. ఈ రోజు నుంచి సుదర్శనుడే నీ పాలిటి రాముడు. మీ వంశం వాళ్ళు రాముడిని సేవించారు, నువ్వు సుదర్శనుడిని సేవించని అమ్మ ఆదేశించింది, అందుకే నా సైన్యంతో వచ్చి ఆయనకి సేవ చేస్తానన్నట. అమ్మ అనుగ్రహం అంటే మనకి బెటాది అని అలా వస్తుంది. మనకి సైనికులు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. వినగానే వాడు చాలా సంతోషించాడు. ఆ క్షణమే అతడు తన నిషాద సైన్యంతో ఈ పార్టీలో చేరిపోయాడు. ఈ పార్టీ ఎందుకు పనికిరాదు అనుకున్న పార్టీలోకి వీడి దగ్గర ఎవరు లేరు, అయ్యింది తప్ప, సింగిల్ ఓటర్. అటువంటి సుదర్శనుడికి సాయముగా ఇప్పుడు శృంగబేరపుర రాజుగారు నిషాదుడు కిరాత సైన్యంతో వచ్చాడు. అప్పుడు భరద్వాజుని దగ్గరికి వెళ్ళి, మహర్షి మీరు చెప్పింది నిజమే, ఏ బలం లేదు నీ కొడుక్కని భయపడక్కర్లేదు, సమయం వస్తే అన్ని బలాలు వస్తాయన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ ఎక్కువ మొత్తం మీద ఒక సైన్యం వచ్చింది కిరాత సైన్యం అన్నదట. అనగానే ఇంకా కంగారు పడతాయమ్మా, నీ కొడుక్కి కళ్యాణ యోగం పట్టింది తల్లి అన్నట. అనగానే అప్పుడు ఇంకో తమాషా జరిగింది. చెప్పానుగా స్వభావాలు వస్తే అలా వస్తాయి, వచ్చే యోగం వచ్చేటప్పుడు అలాగే వస్తాయి సంపదలు, పోయే కావచ్చు అలాగే పోతాయి. అందుకే సాధ్యమైనంత వరకు భగవద్ అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. సిరిదా వచ్చిన వచ్చును సరసితముగా నారికేళ్ల శరీరము భంగిన, సరళితముగా కదా ఇది సరసితముగా, అంచేత నారికేళ్ల శరీరము భంగిన అన్నారు. కొబ్బరి బొండంలోకి నీళ్లు చూసారా, కొబ్బరి బొండం అలా ఏర్పడుతుంది, చిన్న పువ్వు అలా కాయ అవుతుంది, ఆ లోపల కాయ ఉంటుంది, అందులోకి నీళ్ళు ఎలా వస్తాయి అడిగి తెలుసు, అలా లోపలికి నీరు వచ్చి పడుతుంది. పోయే కాలం వచ్చినప్పుడు అంతే కరిమింగిన వెలగపొండ అయిపోతుంది అన్నమాట. అలాగా ఓ పక్కనేమో కిరాతక సైన్యం వచ్చింది, గురువుగారి ఆశీర్వచనం వచ్చింది, ఎంతలో అమ్మవారు అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై, ఓ అమ్మాయి మనోరమ, నీ కుమారుడికి యోగ జాతకం ఇక్కడి నుంచి మొదలవుతోంది, ఇతడికి ఇదిగో రథం ఇస్తున్నాను, ఈ రథం ఇదివరకు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను, ఈ రథం ఈ రోజు నుంచి వీడి శరీరం విడిచిపెట్టేదాకా వీడితో ఉంటుంది, వీడి కూడా ఉంటుంది, ఇందులో అన్ని ఆయుధాలు ఉంటాయి, ఈ గుర్రములు యుద్ధములో శత్రువులు ఆయుధములకు చావవు, ఈ రథం ఎక్కి మీరు కాశీరాజు దగ్గరికి వెళ్ళండి, కాశీరాజు గారి కూతురు వీణ్ణే వరిస్తుంది, ఇద్దరికీ పెళ్ళవుతుంది, ఆ అమ్మాయి వరపుత్రిక, వీడు వరపుత్రుడు, వీరిద్దరు దంపతులు అవుతారు, నా ఆశీర్వాదంతో మీరు సుఖంగా ఉంటారు పొండన్నది. అమ్మ స్వయంగా చెప్పింది. ఇంకెందుకంటే అదృష్టం ఏంటండి, ఇదంతా క్లీంకార బీజ జప మహామహిమ. అప్పుడు మాత్రం బ్రహ్మానంద భరితురాలైపోయింది మనోరమ. వెంటనే ఆవిడ కొడుకును పిలిచింది, నాయన ఏమిట్రా అమ్మ ప్రత్యక్షం అవడం, సకల లోకేశ్వరి జగదంబ పాద పద్మముల కింద ఉన్న ఇంత దుమ్ము కూడా చూడలేం మనం, మహాయోగులు మహానుభావులైన ఋషులు వేల సంవత్సరములు తపస్సు చేసి కూడా అమ్మ పాదములు పాదాల కింద ఉన్న ధూళి చూడలేక అల్లాడిపోతారు. అటువంటిది అమ్మ ఇంత చిన్న వయస్సులో నీకు ఎలా ప్రత్యక్షమైందంటే, అదంతా అమ్మ కరుణమ్మ, కేవలం క్లీం అనే బీజమును జపం చేశాను, ఆ బీజమునకి తల్లి అనుగ్రహించి నన్ను కాపాడి ఈ వరాలు ఇచ్చింది, అందుకే అమ్మ అవ్యాజ కరుణామూర్తి అన్నాడు. పైగా అమ్మ నాకు వరాలు ఇచ్చాక నేను ఎక్కడికెడుతున్నా నా కూడా అక్షౌహిణీల కొలది సైన్యం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందమ్మా, నా కూడా ఎవరో వచ్చి నన్ను రక్షిస్తున్నట్టు ఉంటుంది, ఇదంతా మంత్రబీజ ప్రభావం అన్నాడు ఆయన. అక్షౌహిణి సమావృత్త యువాభాతి సతేజస, అతడు మహాకాంతిస్వరూపుడై రథం ఎక్కి ఎక్కడికైనా వెడితే వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు అక్షౌహిణీల సైన్యం ఆయనని సేవిస్తున్నట్టు అనిపించేదిట. ఇక అక్కడి నుంచి ఆయన తల్లికి నమస్కరించి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా, అమ్మ మాట మీరు విన్నారు, జగదంబ నన్ను కాశీ వెళ్ళమంది, నన్ను వెళ్ళమంటారా? గురువుగారి ఆజ్ఞ ఉంటే సకల దేవతల ఆజ్ఞ ఉన్నట్టే, దేవతలు చెప్పినా కూడా గురువుగారి ఆజ్ఞ లేకుండా చేయకూడదని శాస్త్రం. ఎంతమంది ఎన్ని చెప్పినా మళ్ళీ గురువుగారు అనుజ్ఞ ఇస్తేనే పనులు చెయ్యవలను, గురు కటాక్షం లేకపోతే దేవతల కటాక్షం వ్యర్థమవుతుంది. శివే రుష్ట గురుస్త్రాత గురౌ రుష్టే శివో నచ. శివుడికి ఎవరి మీదైనా కోపం వచ్చింది అనుకుందాం, శివుడికి ఒక అమ్మాయి మీదో ఒక అబ్బాయి మీదో కోపం వచ్చి ఒరేయ్ మిమ్మల్ని చంపుతా వసేవ నేను పొడుస్తాను సోలం పుచ్చుకొచ్చాడు. శివుడంతటి వాడికి కోపం వచ్చి ఒక వ్యక్తిని చంపాలనుకుంటే వాడు ఎవరు, వాడిని ఎవరన్నా రక్షించగలరా? శివుడే కోపగించి ఈయన్ని చంపేస్తాను అన్నాడండి ప్రస్తుతం. అప్పుడు ఆయన ఏం చేయాలట? వెంటనే గురువుగారు అయి రక్షించండి అంటే వెంటనే గురువుగారు పరమేశ్వర ఇతడు నా శిష్యుడు విడిచిపెట్టంటే వెంటనే విడిచిపెట్టేస్తాను అన్నాడు. శివుడు చెప్పిన మాట ఇది, ఇది దేవీ భాగవతంలో 6వ స్కంధంలో శ్లోకం. శివుడికి కోపం వస్తే ఆ వ్యక్తిని గురువు రక్షించగలడు. గురువుకి నేను ఆ శక్తి ఇచ్చాను, గురువు వచ్చి శివ ఈతడు నా భక్తుడు నా శిష్యుడు వీడిని చంపవద్దు అని గురువు అభ్యర్థిస్తే నేను చంపను అన్నాడు ఆయన. అదే ఇప్పుడు గురువుకే కోపం వచ్చింది, గురువు కోపం వచ్చి ఒకని చంపుతానన్నాడు. అప్పుడు వీడు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి శివ శివ గురువు గారు నన్ను చంపుతున్నారు రక్షించంటే నేను రక్షించనని చెప్పేశాడు ఆయన. గురే గురువు రుష్టే శివో నచ గురువు గారికే కోపం వస్తే శివుడు కూడా రక్షించడు, కాబట్టే శివుడి కంటే గురువుని ముందు పట్టుకో అన్నారు. మొత్తం పురాణములన్నీ ప్రథమ స్థానం అగ్రస్థానం గురువుకే ఇచ్చే, ఎందుకంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మస్వరూపుడు, ఓ పక్కన బ్రహ్మ మరో పక్కన విష్ణువు మరో పక్కన సంహారకర్త రుద్రుడు, మళ్ళీ ఈ త్రిమూర్తులకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడు గురువు. అందుకనే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శక్తి గురువు దగ్గరే ఉన్నది. అటువంటి గురువు నీ అనుజ్ఞ లేదే నేనేమి చేయననగానే నాయన జగన్మాత అనుగ్రహం ఎప్పుడో వచ్చింది నీకు, నిశ్చింతగా వెళ్ళిపో అన్నాడు ఆయన. నేను ఇంకెవరిని ఆశీర్వదించను, నిన్ను ఆశీర్వదించాను. కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు అమ్మని పూజించావు, సకల దేవతలు అమ్మని పూజించే వాళ్ళల్లో ఉంటారు పో అన్నాడు ఆయన. అప్పుడు ఆ రాజ్ఞి మళ్ళీ తల్లి బయటకు వచ్చి, అమ్మ కదా ఎన్ని అనుభూతులు కలిగినా మళ్ళీ అనుమానం ఉంటుంది అందుకే అమ్మన్నారు. మహర్షి మీకు తెలియనిదేముంది, నా కుమారుడు చిన్నవాడు ఇంకా 16 ఏళ్ళవాడు, ఇప్పటికీ మా నాన్నగారు పోవడం తల్లి కనుక ఆవిడకి ఏమిటి అనుమానం? కుమారుడు చిన్నవాడు, ఎన్ని వరాలున్నా రథాలున్నా అమ్మవారి అనుగ్రహం ఉన్నా గురుకటాక్షం ఉన్నా సైన్యం లేదు కదండి, ఇంత చేసి పోయేవాళ్ళు 10 మందో 16 మందో ఉంటారు. ఈ కాస్త మందితో కాశీరాజు గారు కూతురి వివాహానికి స్వయంవరానికి అడితే అక్కడెక్కడెక్కడి నుంచో శత్రురాజులు వస్తారు, వాళ్ళందరితో మా కుర్రాడు యుద్ధం చేయగలడా, వీడు ఏమైపోతాడు అందిట. ఇంత అమాయకత్వం ఉంటుందంటే ఉంటుంది, కారణం మాతృప్రేమ అండి. జగదంబ ఆశీర్వదించింది కదా, అయినా అనుమానమే. అందుకే మనల్ని ఏమన్నారు, మానవులు అన్నారు. మానవులకు ఎప్పుడు ఒక మాయ ఉంటుంది, ఆ మాయ ఎటువంటిదంటే మీరు ఎన్ని రకాలుగా అనుభూతులు పొందుతున్నా మళ్ళీ మామూలైపోతారన్నమాట. నేను పురాణాలు చెబుతున్నప్పుడు ఎన్నోసార్లు నాకు అమ్మ కనపడుతుంది, అయినా మళ్ళీ బయటికి వెళ్ళాక అమ్మవారు మళ్ళీ కనపడదే అనిపిస్తుంది, అది మాయ. ఇంకా మహానుభావులు చాలామంది వాళ్ళు ఎన్ని శుభాలు పొందినా నిజంగా దేవుడు ఉన్నాడా అంటారు, అదే మాయ. మా యా అంటే ఈ లేనిది ఉందనుకోవడమే మాయ, యా ఏది మా లేదో అది ఉందనుకోవడమే మాయ. ఆ మాయకు గురైపోయి ఇలా అనగానే ఆయన పకపక నవ్వి, అమ్మాయి నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యము జాలి కూడా కలుగుతుంది. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న పరబ్రహ్మం జగన్మాత, అటువంటి జగన్మాత ఒక బీజ జపం చేసిన నీ కుమారునికి ప్రత్యక్షమై రథమిచ్చింది, కోదండమిచ్చింది, బాణాలిచ్చింది, తరగని తూణీరం ఇచ్చింది, అక్షయ తూణీరం ఇచ్చింది, కవచం ఇచ్చింది, కొంతమంది నిషాద బలం ఇచ్చింది, అన్నిటికీ మించి నేను నీ కూడా ఉన్నాను, నేనే నీ బలం అంది జగదంబా బలం ఇచ్చింది. ఆ జగదంబే పెద్ద బలం, ఇంత బలం ఉంటే మళ్ళీ నా కుమారుడు బలహీనుడు బాలుడు అంటావు, నీ బుద్ధిలో బాల్యం ఉన్నది తెలుసుగా మీకు. బుద్ధిలో బాల్యం ఉండడం అంటే బాలహ ఇది మూర్ఖ అని, బాలుడు అంటే మూర్ఖుడు అనర్థం, నీ బుద్ధి మూర్ఖత్వంలో ఉంది అని అర్థం అనమాట. అందుకే భాగవతంలో బాలుండగు శిశుపాలుండు అంటాడు. శిశుపాలుడికి ఏకంగా మనవలు ఉన్నారు, అయినా వాడు బాలుడేమిటి మరి? అందుకని ఎవరో ఒక ఆయనకు అనుమానం వచ్చి బాలుండగు శిశుపాలుడు అంటాడు, ఏంటండి సత్యముందు శిశుపాలుడు గురించి భాగవతంలో అని అడిగాడు. బాలహ ఇది మూర్ఖ అని అర్థం అనమాట, బాలుడు అంటే మూర్ఖుడు అనర్థం. రే నువ్వు ఇంకా బాలుడు వేరే అంటే నువ్వు మూర్ఖుడురా అని చెప్పకుండా చెప్పడం. కేవలం బాలహ అంటే మూర్ఖుడే కాకుండా ఇంకో అర్థం కూడా ఉందనుకోండి, గ్రహణధారణాపటుహు బాలహ, చెప్పింది విని చదివి కంఠస్థం చేసి ఈ రెండింగ్లో పరీక్షలో రాసేవాడు బాలుడు. ఒక 1 సంవత్సర కాలం గురువుగారు చెప్పిందంతా వింటాడు కదా, విన్నాక చదివి
దాన్ని గుర్తుపెట్టుకొని పరీక్షలో మర్చిపోకుండా రాస్తే అటువంటి వాడు బాలుడు అంటారు. గ్రహణ గ్రహించి ధారణాపటుహు, దాన్ని జ్ఞాపకం పెట్టుకున్న గొప్పవాడిని బాలుడు అనాలి. సంవత్సరం అంతా చదివాక తీరా పరీక్ష పేపర్ చూశాక మర్చిపోయి వాడు ఇచ్చిన ప్రశ్నకి వేరే ఆన్సర్ రాస్తే వాడు బాలుడు కాదు, ఇందాక చెప్పిన బాలుడు అప్పుడు బాలుడే, మూర్ఖుడు అన్నమాట. కాబట్టి బాల వ్యాకరణం అంటే జ్ఞాపకం పెట్టుకుని చదువుకోవడానికి పరిగొచ్చే వ్యాకరణం నాకు అర్థం. అక్కడ ఇక్కడ నువ్వు బాల్యత్వంతో మాట్లాడుతున్నావు, నిశ్చింతగా వెళ్ళన్నాడు. ఈలోపు అక్కడ శశికళ భర్తగా సుదర్శనుణ్ణి వరించి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉండేలోపు, పాప ఇదంతా తెలియదుగా, ఈ ఆడపిల్లలు తండ్రికి చెప్పాలి, తల్లికి చెప్పాలి, చెప్పరు, మనస్సులో పెట్టుకుంటారు, అక్కడి నుంచి కొంపలు ముంచుతారు. శుభలేఖలు ప్రింట్ చేశాక పారిపోతే తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మరి. అందుకని ముందే చెప్పాలట. నేను అలా వ్యాసుడు అన్నాడు. మళ్ళీ గురువుగారు మా లేడీస్ గురించి వ్యాఖ్యానం చేశారంటే నేనేం చేయలేను, వ్యాసుడు చెప్పిన మాటలు చెప్పాను. పోనీ, ఈ నాన్నగారు నేను సుదర్శనుణ్ణి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, అమ్మవారు కల్లో కనబడి చెప్పిందని తండ్రికి చెప్పలేదు. పాపం తండ్రికి ఏం తెలుసు, ఆయన ఏం చేశాడు, కుమార్తెకు 16 ఏళ్ళు వచ్చాయి కాబట్టి అమ్మాయికి పెళ్లి చేయాలని స్వయంవరం చాటాడు. పూర్వం ఆడపిల్లలకి స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేవారు. అంటే ఏమిటనమాట, పిల్ల చేతికి ఒక దండిచ్చేవారు, దండిచ్చి సభ ఏర్పాటు చేసేవారు. ఈ సభలోకి ఎక్కడెక్కడి రాజకుమారుల్ని పిలిచేవారు. ముందే మహారాజులకు వర్తమానం వెళ్ళిపోయేదనమాట. ఇదిగో నేను కాశీరాజుని, మై నేమ్ ఈజ్ సుబాహు, మా గోత్రం ఫలానా, నాకు ఒక కూతురు ఉంది, ఈ కూతురికి ఇంత వయస్సు, దీని నక్షత్రం ఎంత, ఈ అమ్మాయికి స్వయంవరం చాటాం, మీరెవరైనా పెళ్లి చేసుకోవడానికి రావచ్చు, వచ్చిన వాళ్ళలో ఒకళ్ళని మా అమ్మాయి వరిస్తుంది అని ఒక లేఖ పంపేవారు. ఈ లేఖలు పుచ్చుకుని భూమండలంలో ఉన్న మహారాజులంతా ఒక నెలలో 6 నెలల్లో ప్రయాణం చేసి అక్కడికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి విడిది ఇచ్చేవారు. ఈ విడిదయ్యాక ఒక శుభముహూర్తంలో పెద్ద ఆడిటోరియంలో వీళ్ళు కూర్చోబెట్టేవారు సభాభవనంలో. ఆ భవనంలో రాజులంతా ఎడంవైపు కొంతమంది, కొందరు లెఫ్టిస్టులు, కొందరు రైటిస్టులు, ఇలా రెండు వైపులా బారులు తీరు కూర్చునేవారు. అందరికీ సీట్లు ఇచ్చేవారు అండి. అక్కడ అందరూ కుర్చీల్లోనే కూర్చునేవారు, కింద కూర్చోడానికి రాజులు కదా ఒప్పుకోరు, అందుకని అందరూ కుర్చీల్లో కూర్చునేవారు. లేటుగా వస్తే వాడి ఫేటు మారిపోతుంది కనుక గేట్ వేసేస్తారు కనుక లేటుగా వచ్చేవారు కాదు ఎవరు. ఆ తర్వాత అమ్మాయి చేతికి దండ ఇచ్చేవారు. అమ్మాయి శశికళ ఈ దండ పుచ్చుకో అనేవారు. ఈ దండ పుచ్చుకున్నాక ఇదిగో వీడి పేరు దుర్యోధనుడు, వీడు రావణాసురుడు, వీడి పేరు ఫలానా, వీడి పేరు ఫలానా, ఈయన మహాత్ముడు అని వరుసగా అందరి పేర్లు చెప్పేవారు. ఇదిగో ఈయన పద్మాకర్ గారు పురాణం చెప్తాడు, మంచి కుర్రాడిలో ఉండేవాడు పూర్వం, ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు, ఇలా అందరి పేర్లు చెప్పేవారు. ఈ అమ్మాయి చేతికి దండ ఇచ్చాక ఇందులో ఎవరు కావాలో వరించంటే ఆవిడ అందులో ఎవరు నచ్చితే వాడి మెడలో దండయ్యచ్చు. స్వయముగా వరుణ్ణి వరించింది కనుక స్వయంవరము అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు ఆడపిల్లలకి. అలా ఇవ్వకుండా ఉండడం ధర్మం కాదు కనుక, ఏదో తోచిన సంబంధం చేయకుండా. ఈ స్వయంవరం చాటి ఈయన అందరికీ వార్త పంపేశాడు. దాదాపు 12,000 మంది రాజకుమారులు ఉన్నారట ఆ రోజుల్లో. వాళ్ళందరూ రావడం మొదలెట్టారు. ఇది తెలుసుకుంది ఈ అమ్మాయి, కంగారు పడిపోయి వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా అమ్మా అందుకే, ఏమిటే కుందనం బొమ్మ అంది. అనగానే ఏం చెప్పనమ్మా, నేను ఇప్పటికే సుదర్శనుడు అనేటటువంటి అయోధ్యానగరపు ఎక్స్ రాజకుమారు గారిని ప్రేమించాను. ఆయన ఒకప్పుడు సుదర్శనుడు అనేవాడు ధ్రువసంధి కొడుకుట, వాడు నాన్నగారే రాజుట, ఆ కుర్రాడిని ప్రేమించి అమ్మవారు కూడా అతన్నే చూపించింది, అతన్ని తప్పి ఎవరిని పెళ్లి చేసుకొని ఎందుకే ఈ స్వయంవరం చాటారు అంది. పోనీ ఈ విషయం ముందెందుకు చెప్పేవు కాదే అంది పాపం తల్లి. అప్పుడు చెబుదామంటే సిగ్గుపడ్డాను అది పాప పురుషుడు కొంచెం సిగ్గుపడింది, ఏం చేస్తున్నారు, చెప్పలేకపోయానంది. సమే భర్త వృతశ్చిత్తే నాణ్యం భూపం వృణోమ్యకం. అటు సూర్యుడు ఇటు పొడిచిన ధ్రువసంధి పుత్రుడు సుదర్శనుడే నా భర్త, అతణ్ణి తప్ప అన్యుణ్ణి నా వృణోమి వరించను అని. వెంటనే ఈ తల్లి కంగారు పడి, ఇప్పటికే మహారాజు కుమారులు చాలామంది వచ్చారు, ఇంకా కొంతమంది రాబోతున్నారు, వచ్చేవాళ్ళంతా సైన్యంతో వస్తున్నారు, ఇప్పుడు స్వయంవరం జరగదంటే వాళ్లతో యుద్ధం వచ్చి పడుతుంది, లేనిపోంతా కదా అనుకుని భర్త దగ్గరికి పరుగు పరుగుని వెళ్ళి, ఏమండో మన అమ్మాయి కొంప ముంచిందంటే ఎవరు కొంపమ్మా అన్నాడు ఆయన. ఎవరు కొంప అయితే నేనెందుకు వస్తాను, అమ్మాయి వాడు ఎవడో ధ్రువసంధి కొడుకుని సుదర్శనుణ్ణి ప్రేమించిందిట, ఆతన్ని తప్ప మరి ఎవరిని వివాహం చేసుకోనంటుందని కానీ ఈయన తెల్లబోయి, అమ్మాయి ఇలాంటి పిచ్చి పని చేసిందేమిటి, ఆ సుదర్శనుడి గురించి నాకు బాగా తెలుసు, చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోయాడు, పోయాక శత్రువుల చేతిలో చావు దెబ్బలు తిని వాళ్ళ తాత చచ్చిపోయాడు, ఆ తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఒక కుటీరంలో తలదాచుకుంటున్నాడు, పాకలో ఆయన ప్రస్తుతం జీవిస్తున్నాడు, వాడికి సైన్యం లేదు,
ధనము లేదు, బలం లేదు, ఏమీ లేవు, పరివారం లేదు, కనీసం ఒంటి మీద ఒక బంగారపు ఉంగరం కూడా లేదు, దర్భలు పెట్టుకు తిరుగుతాడు. అలా దర్భలు పెట్టుకునేవాడిని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించిందో తెలియదు. పైగా ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రమాదం కూడా నేను నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నాను. యుధాజిత్తు గారికి ఈ వార్త చెప్పాను, దాంతో యుధాజిత్తు ఈ సుదర్శనుడి తమ్ముణ్ణి శత్రుజిత్తుని తీసుకొస్తున్నాడు. ఈ శత్రుజిత్తును రాజును చేయటానికే యుధాజిత్తు వీళ్ళ తాతని చంపాడు. ప్రస్తుతం లీలావతి అని పిలువబడే ధ్రువసంధి యొక్క రెండో భార్య కొడుకు శత్రుజిత్తు 16 ఏళ్లవాడు, అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. వాడు మంచి బలవంతుడు, వాడికి సైన్యం ఉంది, పైగా తాతగారి బలం ఉంది, ఇది కాకుండా పోలేడంతమంది మిత్రబలం ఉన్నది. వీడు ఏకాకి, వాడు బహుకాకి. అలాంటి వాడితో యుద్ధం ఎలా చేస్తాడే వీడు? పైగా ఆ యుధాజిత్తుకి ఈ విషయం తెలిసిందంటే ముందు సుదర్శనుడి చంపి అవతల పారేస్తాడు. సుదర్శనుడి చంపించడానికి ఎంతో పూర్వం వాడు ప్రయత్నాలు చేశాడు, కుదరలేదు. భరద్వాజాశ్రమములో ఉన్నంత వరకు సుదర్శనుడికి రక్ష. వాడు ఒకసారి స్వయంవరానికి కాశీ వస్తే ఆ తర్వాత ఇక వాడిని నరికేసి గంగలో పారేస్తాడు వాడు. కాబట్టి అమ్మాయిని మనస్సు మార్చుకోమని చెప్పమని కానీ, నాకు ఇన్ని విషయాలు తెలియదండి బాబు, పెళ్ళైన వెంటనే వీడు చచ్చిపోతాడంటే నాకు మరీ భయం కదా అని మళ్ళీ ఆమె వచ్చి, తల్లి ఈ పెళ్ళి జరగదు. పితాతే దుఃఖమాప్నోతి వాక్యేన అనేన సువ్రతే సుదర్శనః అతి దుర్భాగ్యః రాజ్యభ్రష్టో నిరాశయః. మీ నాన్నగారు నీ ప్రేమ వ్యవహారం తెలుసుకుని నానా బాధ పడిపోతున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. తండ్రి కంటే నీకేం తెలుస్తుంది? మీ నాన్న జ్ఞాని, పిల్లల బాగోగులు తల్లిదండ్రులకు తెలుస్తాయి, పిల్లలకేం తెలుస్తాయి? ఇప్పుడు ఇదంతా క్షణికోద్రేకం. సుదర్శనుడిని పెళ్లి చేసుకుంటాననే నియమం విడిచిపెట్టు, ఆ ప్రేమ విడిచిపెట్టు. సుదర్శనుడు దుర్భాగ్యుడు, దౌర్భాగ్యుడు, ఏ భాగ్యం లేదు. రాజ్యభ్రష్టుడు, ఆశ్రయం లేదు, బలం లేదు, కోశం లేదు, కందమూలాలు తింటున్నాడు. పెళ్ళయ్యాక మీ ఇద్దరు కలిసి దుంపలు తిని మా దుంప తెంచుతారా? నీకు పుణ్యం ఉంటుంది, విడిచిపెట్టు. మంచి వరుణ్ణి ఇంకొకటి చూద్దాం. ఆ సుదర్శనుడి తమ్ముడు ఇంకోటి ఉన్నట్ట, ఒక రోజు తేడాలో పుట్టేట, వాడి పేరు శత్రుజిత్తు. వాడు అయోధ్యానగర్ రాజు, రాజుగారిని పెళ్లి చేసుకోక ఈ బూజుగారిని పెళ్లి చేసుకోవటం ఏమిటండి? అప్పుడు శశికళ, అమ్మా నీ పెళ్లి గురించి చాలా విన్నాను, నువ్వు నాన్నగారిని ఎలా పెళ్లి చేసుకున్నావు అంది. ఆ రోజుల గురించి ఏం అడుగుతావులే అమ్మా, మీ నాన్నగారు ఒకనాడు నా కల్లో కనబడ్డాడు, ఇక అక్కడి నుంచి నాకు నిద్ర అంటూ ఉంటేగా మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానంది. ఇప్పుడు దారిలోకి వచ్చావు, నువ్వేమో మా నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా, నేను మాత్రం ప్రేమ వివాహం చేసుకోకూడదా? కాబట్టి నేను సుదర్శనుడిని కల్లోనే చూశాను, ప్రేమలో పడ్డానంది. అమ్మాయి ఏమి చెబితే దానికి ఇంకొక సమాధానం చెబుతావు, కానీ నేను ఆనాడు మీ నాన్నగారిని ప్రేమించే నాటికి ఆయన కాశీరాజ్యానికి యువరాజు, ఒక యువరాజుని ప్రేమించాను, నువ్వు తరాజుని ప్రేమిస్తున్నావు, కాబట్టి తేడా లేదా అంది. జగన్మాత, నువ్వు నా అమ్మవైనా నువ్వు జగన్మాతతో సమానం. నీకు తెలియందేముంది, మనం ఉన్నది కాశీలో. ఈ కాశీక్షేత్రానికి పరిపాలకురాలు జగదంబ కాశీ విశాలాక్షి అన్నపూర్ణామాత, విశ్వేశ్వరుడు స్వయంగా ప్రభు. ఆ జగన్మాతను నేను చిన్నప్పటి నుంచి పూజిస్తున్నాను. ఆ తల్లే నాకు కలలో సుదర్శనుడు కనబడేలా చేసింది, సుదర్శనుడికి వరం ఇచ్చింది, మా ఇద్దరిని వివాహం చేసుకోమంది. అమ్మ మాట విని తీరుతాను నేను, అదే నా కర్తవ్యం. జవదాటను కాబట్టి ప్రాణం పోయినా సుదర్శనుడే నా భర్త. మనం కాశీరాజ్యంలో ఉంటూ కాశీ విశ్వేశ్వరుడిని అమ్మని వ్యతిరేకిస్తామా అన్నది, ఇది నిజమే. మరి అమ్మవారి రాజ్యం కాదనకూడదు, కానీ వాడి దగ్గరేమో ఏ సుఖాలు లేవు, సంపదలు లేవు. తగాద వస్తే వాడిని చంపడానికి జనం ఉన్నారు. ఎలా అని పాపం తల్లి గనక చాలా బాధపడిపోయింది. బాధపడిన చిట్ట చివరికి దైవం మీద భారం పెట్టి, ఏమండోయ్ అమ్మాయి మనస్సు మారదు, నాకు తెలుసు ఆడపిల్లలు ఎంత సున్నితంగా ఉంటారు, ఇది అమ్మ ఆజ్ఞట, సుదర్శనుండే పెళ్లి చేసుకుంటుందిట అనగానే, సరే చూద్దాంలే అన్నాడు ఆయన. ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశాడు. ఈలోపు సుదర్శనుడికి ఒక దూత ద్వారా కబురు పెట్టింది శశికళ, తొందరగా బయలుదేరిరా లేకపోతే నా బతుకు బండలైపోతుంది అందిట. వెంటనే ఈయన పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇది మనోరమకి బాధ కలిగించింది. ఆవిడ వణికిపోయింది, వేపమాన అన్నారు ఇక్కడ, అంటే గజగజ వణికిపోయిందిట. పెళ్ళి లేకపోయినా ఇక్కడికి ఇళ్ళీలు అమ్ముకుంటూ బతకచ్చరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ తిరిగి రామేమో అక్కడికి వెడితే వద్దురా అందిట. అప్పుడు సుదర్శనుడు, అమ్మా స్త్రీ బుద్ధి కోమలం, అది నాకు తెలుసు. తల్లి ఆడదంటే తల్లి, ఆడువారిలో మాతృభావన ఉంటుంది, నువ్వు తల్లివి కనుక, కోమలమతివి కనుక కన్న కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో వెళ్ళవద్దంటున్నావు, అది మాతృధర్మం కూడా. కానీ
ఈ స్త్రీలని పురుషులను నపుంసకులను సకల జాతులను సృష్టించిన జగదంబానుగ్రహం మనకున్నది, మనమేం భయపడక్కర్లా, ఎలా జరగాలో జరుగుతుంది. నా మా శోకం కురు కళ్యాణి క్షత్రియ శివరాననే, ఎందుకు ఏడుస్తావు, నువ్వు క్షత్రియ స్త్రీవి, భగవతి యొక్క అనుగ్రహంతో మనం సుఖంగా వెడతాం అని అమ్మని తలుచుకోగానే అద్భుతమైన రథం తిరిగి వచ్చేసింది, దిగిపోయింది కిందకి. ఆ రథంలో అన్ని వస్తువులు ఉన్నాయి. అప్పటికి మనోరమకి ఆకాశము నుంచి రథం ఎప్పుడైతే అమ్మనుగ్రహంతో దిగిందో కొంత ధైర్యం వచ్చింది. అప్పుడు ఆవిడ ఒక కవచం చదివింది, దీనికి అంబికా కవచము అని పేరు. ఈ కవచం శ్రద్ధగా వినండి, ఈ కవచాన్ని చదువుకుని బయటికి వెళ్ళిన వాడికి ఎప్పుడూ ఏ గండము రాదు. పూర్వం ప్రయాణం చేసేవాళ్ళు ఈ కవచం చదివేవారు. ఈ కవచం చదివి మన వాళ్ళు ఎవరిలో విమానం ఎక్కుంటే ఆ విమానంలో వాళ్ళు చచ్చిపోయేవారు కాదు, అంత గొప్ప కవచం ఇది. ఏ ప్రమాదంలో ప్రాణం పోకుండా కాపాడే కవచం ఇది. మనోరమ అమ్మవారిని కుర్రవాణ్ణి రక్షించమని ప్రార్థించింది, దీనికి అంబికా కవచం అని పేరు. మీరందరూ కూడా చెప్పండి, చెప్పినట్టుగా అగ్రత తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠత పార్వతీ పారిశ్వయో పాతు శివా సర్వత్ర సాంప్రతం వారాహీ విషమే మార్గే దుర్గా దుర్గేషు కరిహిచిత్ కాళికా కలహే హోరే పాతు త్వాం పరమేశ్వరీ మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యేతు పాతు త్వాం భవమోచని గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ కామగా కాననేషు ఏవం రక్షతు త్వాం సనాతని వివాదే వైష్ణవీ శక్తిహి అవతాత్ త్వాం రఘూద్వః భైరవీ చ రణే సౌమ్య శత్రూణాం వై సమాగమే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణీ. ఇది మహాకవచం, 5 శ్లోకములతో కూడిన కవచం. నాయన, నీ ముందు భాగంలో నువ్వు ఎక్కడికెడుతున్నా నీ ఫ్రంట్ పోర్షన్లో అంబికాదేవి రక్షించుగాక, వెనక పార్వతి రక్షించుగాక, పార్వతి నీ 2 భాగాల్లో రక్షించుగాక, శివాదేవి అన్ని చోట్ల రక్షించుగాక. భయంకర మార్గం, విషమ మార్గం అంటే ఈ మార్గంలో ప్రయాణం చేయడం కష్టం అనుకున్న చోట వారాహీదేవత రక్షించుగాక. దుర్గమ మార్గములలో కోటలలో, కొన్ని కోటల్లోకి వెడితే ప్రమాదం కదా, పాకిస్తాన్ బార్డర్ లాంటి చోటకి వెడితే కష్టం, అటువంటి మార్గాల్లో దుర్గ రక్షించుగాక. ఘోర యుద్ధంలో కాళిక రక్షించుగాక. పరమేశ్వరి నిన్ను సర్వకాల సర్వావస్థలలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కాపాడుగాక. ఏమైనా మండపాల్లో, కళ్యాణ మండపం వంటి మండపాల్లో మాతంగి రక్షించుగాక. స్వయంవరంలో సౌమ్యాదేవి రక్షించుగాక. మహారాజుల మధ్యలో భవాని రక్షించుగాక. భవమోచని అయిన జగన్మాత గిరిజాదేవి కొండల మీద గుట్టల మీద రక్షించుగాక. చాముండాదేవి 4 మార్గముల కోడలిలో అంటే జంక్షన్స్లో నిన్ను రక్షించుగాక. కామగా అనే దేవి అడవులలో రక్షించుగాక. సనాతనీదేవి, వివాదాదేవి, వైష్ణవీదేవి నీకు సర్వకాల సర్వావస్థలలో శక్తినిచ్చుగాక. ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు వైష్ణవి రక్షించుగాక. ఓ రఘువంశోత్తమ భైరవీదేవి నిన్ను యుద్ధంలో కాపాడుగాక. శత్రువులు ఒకేసారి 100 మంది చుట్టుముట్టినప్పుడు అమ్మవారు భైరవి నిన్ను కాపాడుగాక. భువనేశ్వరీదేవి అన్ని చోట్ల అన్ని దేశములలో అంటే అగ్నిలో, జలములో, వాయువులో, ఆకాశంలో అన్ని చోట్ల రక్షించుగాక. ఆ జగన్మాత మహామాయ,
జగత్తుకి తల్లి, జగద్ధాత్రి అంటే అన్ని లోకాలకి తల్లి, సచ్చిదానంద రూపిణి నిన్ను కాపాడుగాక. ఇది పరమ పవిత్రమైన అంబికా కవచం. ఒకనొకప్పుడు దీనిని విష్ణుమూర్తి రాశాడు, ఆ తర్వాత బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మదేవుడు నారదునికి ఇచ్చాడు, నారద మహర్షి వ్యాసునికి ఇచ్చాడు. ఇలా లోకంలో పరంపరగా వెళ్ళింది. అటువంటి దానిని ఈ మహాత్మురాలు మనోరమ భరద్వాజుడు ఒకప్పుడు ఆవిడికి బోధ చేశాడు గనక, భరద్వాజుని యొక్క అనుగ్రహంతో ఈ కవచం పొంది జపిస్తోంది గనక జపించి ఇక వెళ్ళిరాంది. అలా అనగానే ఆ మొత్తం రథం చుట్టూ ఏదో తెలియని ఒక అగ్నిజ్వాల ఏర్పడిందిట. ఏ శత్రువు ముట్టుకోలేని అగ్నిజ్వాలలతో రథం వెలిగిపోయింది. అప్పుడు భరద్వాజునికి నమస్కరించి ఇంక వెళ్ళబోతూ ఉండగా నేను వస్తానని మళ్ళీ చివరిలో, ఇంకా కొంతమంది ఉంటారుగా పిల్లలు, నానా నేను వచ్చేస్తానంటారు నిక్ ఆఫ్ ద మూమెంట్లో. మనకైతే నిక్ ఆఫ్ ద మూమెంట్లో టిక్కెట్లు దొరకవు, కొంచెం కష్టం. కానీ అక్కడ తల్లి గనక, అమ్మ నేను వెళతానంటే నువ్వు వస్తానంటున్నావు, అమ్మని విడిచిపెట్టి వెళ్ళకూడదు కదా, సరే ఎక్కువ రథం అన్నాడు. చిట్ట చివరికి మళ్ళీ ఎక్కిందిట. యుద్ధానికి వెళ్ళబోయేటటువంటి వాడికి పూర్వకాలంలో సాయం వచ్చినట్లుగా స్వయంవరం అనే ఒక మహాయుద్ధానికి వెళ్ళబోతున్న కొడుక్కి ఏదో యుద్ధం చేస్తుంది ఆవిడ, మాతృప్రేమ వల్ల నేను రక్షకుడేలుగా ఉంటానని బయలుదేరింది. లేదని చెప్పాలంటే అమ్మ రావడం వల్ల అమ్మని రక్షించుకునే బాధ్యత అయింది. ఆవిడేమీ ఇతను రక్షిస్తున్నారు కాదు, ప్రేమ. ఆ ప్రేమ వల్ల రథం ఎక్కింది. ఈ విధంగా విదల్లుడు రథం తోలుతూ ఉండగా, మంత్రి విదల్లుడు తల్లి కొడుకు కూర్చున్నారు, వీళ్ళతో పాటు సైరంధ్రి ఒక చెలికెత్తు ఉంది, ఆవిడ కూడా కూర్చుంది. ఈ నలుగురు బయలుదేరారు. ముగ్గురు వెళ్ళకూడదు కనుక నలుగురు, ఇద్దరు ఆడాళ్ళు ఇద్దరు మగాళ్ళు రథం తోలుకుంటూ వెళ్ళారు. వారణాసికి వెళ్ళగానే సుబాహు మహారాజు గారు మనస్సులో, సుబాహుడికి ఇతనంటే ఇష్టమే, సుదర్శనుడు అంటే, ఏమో పెళ్ళైతే ఏమొస్తుందోననే బాధ వల్ల ఒప్పుకోలేదు తప్ప కుర్రాడు బుద్ధిమంతుడని తెలుసు కనుక, కూతురు ఇష్టపడింది కనుక ఇతనికి కూడా ఒక పెళ్లి మండపాన్ని విడిదిగా ఇచ్చాడు, ఒక మంచి భవనాన్ని ఇచ్చాడు, ఏసీ రూమ్, న్యాచురల్ ఏసీ రూమ్ ఇచ్చాడు. ఈలోపు ఇంకెక్కడెక్కడి నుంచో సింధురాజు, మహిష్మతీపతి, పాంచాలరాజు, పర్వతరాజు, కామరూపదేశపు రాజు, కామరూపం అంటే అస్సాం అన్నమాట, కర్ణాటక, చోళదేశం, ఆ రోజుల్లో కర్ణాటక గురించి ప్రత్యేకంగా రాశారు, చోళదేశం మలయాళం నుంచి వచ్చారు, విదర్భరాజు గారు, ఇలా వీళ్ళందరూ సైన్యంతో మరీ వచ్చి పడ్డారు. వీళ్ళందరితో పాటు యుధాజిత్తు తన మనవడితో శత్రుజిత్తుతో వచ్చాడు. అందరికీ అన్ని రకాలుగా విడుదలిచ్చాడు సుబాహుడు. ఈలోపు ఎవరో ఉప్పు అందించారు యుధాజిత్తుకి, ఏమయ్యో స్వయంవరానికి సుదర్శనుడు కూడా వచ్చాట అని. మహానుభావులు ఉంటారు కదండి గిల్లేవాళ్ళు. వెంటనే తెల్లబోయిన యుధాజిత్తు ఈ మొత్తం మహారాజులందరినీ సమావేశపరిచాడు. ఈ యుధాజిత్తు ఆ రోజుల్లో మంచి బలవంతుడు, తర్వాత సహజంగా చాలామందితో స్నేహం కూడా పాటిస్తాడు. అందుకని అందరు మహారాజులు స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరినీ, విడుదల్లో ఉన్న వాళ్ళందరినీ తన విడిది గృహానికి పిలిపించి, మహావీరులారా మన రాజలోకానికి ఒక అవమానం జరగబోతోంది తెలుసా అన్నట్ట. అదేమిటో అన్నారు వాళ్ళు. ఈ సుబాహుడు పాపాత్ముడు, మన రాజులతో పాటుగా అడవుల్లో ఉన్నవాడిని కూడా స్వయంవరానికి పిలిచేట. స్వయంవరానికి క్షత్రియకన్యని పెళ్లి చేసుకోవడానికి మహారాజులు రావాలి, అడవుల్లో ఉన్నవాడు రావడం ఏమిటన్నాడు. అప్పుడు కొంతమంది అదైతే తప్పే, సుబాహుడిని నరికేద్దాం అని క్షణికోద్రేకంలో మాట్లాడారు. ఈ వాటర్లో కొంతమంది క్షణికోద్రేకులు ఉంటారు, వాళ్ళకి వెనక ముందు తెలియదు, పిచ్చాడు ఇతరులు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. అందుకని వాళ్ళు అలా ఉద్రేకంగా పలుకుతుంటే కేరళాధిపతి ప్రాహ తం తదా నీతి సత్తమ. కేరళ దేశాన్ని, మలయాళ దేశాన్ని పరిపాలించే రాజుగారు నీతివంతుడు. మీరో కంగారు పడిపోయి రెచ్చిపోకండి, వాడేమో రెచ్చగొడితే మీరు రెచ్చిపోతేలాగా. కాబట్టి వీడు చెప్పిన దాన్ని తొందరపడి మనం ఆచరణలో పెట్టకూడదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అన్నాడు. ఏమిటి జరిగిందనగానే, ఏం జరిగింది ఏమిటి, సుదర్శనుడు కూడా వచ్చేట అన్నట్ట. ఓహోరి ఎంత గొప్పగా చెప్పేవారు, రెచ్చగొట్టడం ఇలా రెచ్చగొట్టచ్చు అని అర్థమవుతుంది మాకు. ఏం సుదర్శనుడు క్షత్రియుడు కదా, స్వయంవరంలోకి క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రుడనే తేడా లేకుండా ఎవరైనా రావచ్చు అని మొట్టమొదటగా మనకి సుబాహుడు చెప్పాడు. స్వయంవరానికి బలం ప్రధానం, అక్కడ కులంతో సంబంధం లేదు అని స్వయంగా చెప్పాడు సుబాహుడు. కాబట్టి ఏ కులం వాడైనా బలం ఉంటే రావచ్చు. సుదర్శనుడు ఏమన్నా బలహీనుడా, అతడు బలవంతుడనే విన్నాం. పైగా వాడు కూడా నీకు బంధువే, ఈ శత్రుజిత్తుకి సోదరుడే, రాజ్యం కోల్పోయి అడవుల్లో చదువుకున్నంత మాత్రం చేత అతనేం వీరుడు కాదనుకోవడానికి వీల్లేదు, అతడు ఉత్తముడే, ఇందులో తప్పేముందన్నట. ధర్మో జయతి నా ధర్మ సత్యం జయతి నానృతం, ఎప్పటికైనా ధర్మముదే విజయం, అధర్మం నశిస్తుంది, సత్యం విజయం సాధిస్తుంది, అసత్యం నశిస్తుంది. నీ దౌహిత్రుడెంతో, ఆ కుర్రాడు కూడా అటువంటి వాడే. పైగా వాళ్ళ అమ్మ మనోరమ కూడా నీకు వరుసకు కూతురే, ఈ పగ విడిచిపెట్టు. స్వయంవరం అన్నాక అమ్మాయి ఇష్టం, అమ్మాయి చేతికి దండేస్తారు, ఆ అమ్మాయి ఎవరు ఇష్టపడితే వాడిని పెళ్లి చేసుకుంటుంది. పైగా ఇంత కంగారు పడక్కర్లా, ఎందుకో తెలుసా, నీ మనవడు అందగాడు రాజు కాబట్టి అమ్మాయి చేతిలో దండ పడగానే నీ మనవడి వాళ్ళలోనే దండేయచ్చు. వాడు అడవిలో ఉన్నాడు కనుక వాడి దగ్గర నగలు నట్రాలు లేవు కనుక వాడి దగ్గర బలం లేదు కనుక వాడిని విడిచిపెట్టచ్చు. అంతేగాని ఇప్పటి నుంచి తగాదే ఏమిటన్నట్ట. దాంతో అక్కడికి ఆ సమావేశం ఆగిపోయింది. ఎందుకంటే ఆయన చెప్పింది యుక్తియుక్తంగా ఉంది. అమ్మాయి చేతికి దండిచ్చాక అక్కడ సహజంగా అందగాణ్ణి బలవంతుడిని వరిస్తుంది. నేను విన్నంతవరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో బాగా బలవంతుడు నీ మనవడే, పైగా వాడు అందగాడు కాబట్టి ఏ డబ్బు లేకుండా నార వస్త్రాలు జింక చర్మాలు కట్టుకున్న సుదర్శనుడికి బదులుగా మహారాజు అయిన నీ మనవడినే వరించవచ్చు. అప్పుడు వరించకపోతే చూసుకుందామని కానీ శభాష్ ఇదే బాగుందన్నారు. అక్కడికి సుదర్శనుడి మీద దండయాత్ర ఘట్టం ఆగిపోయింది. ఇక తర్వాత ఈలోపు కొంతమంది రాజులు ఏం చేశారు, అసలు సుదర్శనుడికి నచ్చ చెప్పి వెనక్కి పంపిస్తే బాగుంటుందిగా అని సలహా ఇచ్చారట. ఇది బాగానే ఉందనుకుని కేరళ రాజుగారు సుదర్శనుడిని నేనుండగా పిలిపించండి, నేను లేకపోతే ఈ యుధాయుత్తు నమ్మడానికి లేదు వీణ్ణి అని తాను నాయకుడిగా ఉండి ఒకసారి సుదర్శనుడిని సభలోకి పిలిపించారు. ఆ కుర్రాడు మంచి టీవీగా వస్తుంటే ఆ బాలుడు చూసి కొంతమంది మనసులో మెచ్చుకున్నారటండో, వీడి సింహం అండి ఒంటరిగానే వస్తాడండి అనుకున్నారట. ఇంతలో కుర్రాడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు. యుధాజిత్తు తప్ప తక్కిన వాళ్ళంతా అతన్ని దీవించారు. ఆ కుర్రాడిని కూర్చోబెట్టారు. అప్పుడు కొంతమంది మహారాజులు లేచి, నాయన నువ్వు కూడా స్వయంవరానికి వచ్చావా అన్నారు. అవునండి అన్నాడు. స్వయంవరానికి వచ్చే ముందు కొంచెం మరి ఆలోచించుకోవాలి కదా, ఈ శత్రుజిత్తు రాజు, ఇక్కడున్న వాళ్ళంతా అంతో ఎంతో రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, నీ దగ్గర ఏముంది నాయన? భ్రాతాతే సుబల సురహ సంప్రాప్తోసి జిగృక్షయ, పైగా నీ సోదరుడు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అవసరమైతే ఎదురు పెడితే నిన్ను నరిగి పారేస్తానంటున్నాడు. ఓ పక్కన నిన్ను చంపాలని నీ సవతి సోదరుడు ఎదురు చూస్తూ ఉంటే, ఇంతమంది మహారాజులంతా నీ మీద పగబట్టుంటే, నువ్వు సైన్యం లేకుండా ఒంటరిగా స్వయంవరానికి వచ్చావు, దర్జాగా మా సభలోకి వచ్చావు అనగా, మీరు అన్నది నిజమేనండి, నా బలం, నాకు బలం లేదు, నా సహాయ సహాయం లేదు, నా కోశ ఐ హ్యావ్ నో క్యాష్, దుర్గ సంశ్రీయ కోటా లేదు, నా మిత్రాణి మిత్రులు లేరు, నా సౌహార్ది నా మేలు కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు, నా నృపాహ నాకు రాజులు సహాయము లేదు, అయినా స్వయంవరానికి వచ్చాను, కారణం అసలు నాకు ఎవడూ శత్రువు లేడు కనుక. నాకు మిత్రులు లేకపోవచ్చు కానీ నా మనస్సులో ఎవరికి శత్రుత్వం లేదు, నా మనస్సులో శత్రుత్వం లేదు. ఎంత గొప్ప మాట అండి ఇది. నేను ఎందుకు భయపడాలి? ఎవడన్నా ఎప్పుడు భయపడతాడంటే ఈ లోకంలో నాకు శత్రువు ఉన్నాడు అనుకుంటే భయపడతాడు. ఎందుకు ఈ ఎస్కార్ట్ పెట్టుకు తిరుగుతున్నారంటే వాళ్ళకి భయం కనుక. ఇప్పుడు మనం ఏమైనా ఎస్కార్ట్ పెట్టుకు తిరుగుతున్నామా? దర్జాగా తిరిగి వస్తున్నాం మనం. ఎందుకని? మనకి ఎవడి వల్ల గండం లేదు కనుక. అదే అవతల వాడు తిడుచుకొని పెరిచేస్తాడు అనుకుంటే అప్పుడు వాడు కనుక ముందు జెడ్ టైప్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, నాకు శత్రువు లేడు, నా శత్రురస్తి సంసారే కోప్యత్ర జగదీశ్వరా, ఇన్ని లోకాలని పరిపాలించే మహారాజులారా, నాకు ఈ ప్రపంచంలో శత్రువు లేడు, ఈ సోదరుడు కూడా నాకు శత్రువు కాదు, మా తాతగారిని చెప్పిన యుధాజిత్తు నాకు శత్రువు కాదు, ఎందుకంటే ఆయువు తీరింది, యుధాజిత్తు గారి చేతిలో మా తాత పోయాడు, ఒక ఆయనకి ఆయువు తీరింది అంటే మా నాన్నగారికి, ఆయన సింహం చేతిలో మరణించాడు, రేపు ఎవడికో ఆయువు తీరుతుంది, ఎవరి చేతిలోనూ మరణిస్తాడు, ఆయువు తీరితే ఒకరి చేతిలో చవక్కర్లా, తనంత తానే మరణించవచ్చు, రేపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చాక చావకుండా ఉంటాడా? ఈ ప్రపంచములు శాసిస్తున్నది ధర్మం, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ధర్మసత్యములకు అధిష్టాన దేవత జగదంబ, ఆ జగదంబ దగ్గర మాత్రమే తలంచాలి తప్ప ఇంక దేనికి తలవంచక్కర్లేదు. నేను నిర్భయంగా వస్తున్నాను, యుద్ధం జరిగింది జరుగుతుంది, ఓపిక ఉంది యుద్ధం చేస్తాను, లేదా యుద్ధంలో చచ్చిపోతాను. ఒక్కొక్కప్పుడు అశక్తుడు శక్తివంతుని జయిస్తాడు. ధనం లేనివాడు ప్రధానమంత్రి పదవిలో కూర్చోవచ్చు, కోట్లు కొలది డబ్బున్నవాడు మామూలు సామాన్య భటుడైపోవచ్చు. ఈ సృష్టి అంతా జగదంబాధీనంలో ఉంది. నేను ఓడిపోయినా సిగ్గుపడను, జయే పరాజయే, నేను ఇందులో చెబుతున్న వాడే చెబుతున్నాను, జయే పరాజయే లజ్జానమే అత్రాణ్వైపు పార్థివా, నేను జయం పొందినా పరాజయం పొందినా నాకు సిగ్గేమీ లేదు. ఎందుకంటే ఇదంతా భగవదిచ్చ. ఆ భగవంతుడు ఆ జగదంబ నన్ను ఇక్కడికి పంపింది. ఆ తల్లి నాకు విజయం ఇస్తుందో అపజయం ఇస్తుందో, జయాపజయాలన్నీ ఆ తల్లికి వదిలేశాను. నేను అధీనుణ్ణి, నా పని నేను నిర్భయంగా చేసుకుపోతాను అనగానే, నాయన మరి ఇంత నిర్భయంగా ఉంటున్నావు, ఉజ్జయినీనాథుడు అంటే ఈ యుధాజిత్తు నిన్ను చంపడానికి కుట్రలు పొందుతున్నాడు కదా అన్నట్ట. కుట్ర పనితే చచ్చిపోతానంటే ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా ఆ భగవంతుడు అనేవాడు ఒకడు మమ్మల్ని అనుగ్రహిస్తే ఈ కుట్రలేమీ చెయ్యలేవు, నేను నిర్భయంగా ఉంటాను. పర్వాలేదు, మీకు నా మీద అభిమానం ఉంది కాబట్టి ఇంత చెప్పారు, అయినా నాకు మృత్యువు రాదు, నా మృత్యువు పరమేశ్వరి చేతిలో ఉన్నది. ఈ జీవి తనను తాను అదుపులో పెట్టుకోలేడు, అయినా ఇతరులను అదుపులో పెడతాను, వాడికి ఉపకారం చేస్తాను, వీడికి అపకారం చేస్తాను, ఒకడిని చంపుతాను, ఒకడిని రక్షిస్తాను అంటే అడిగి దొట్టి భ్రమ. ఎవరిని ఎవరూ రక్షించలేరు, కాలమే అంతా నడుపుతూ ఉంటుంది. నదేవో మానుషం హంతుం శక్త కాలాగమం విన. భగవంతుడు కూడా కాలం రాకుండా చంపట్ట. యముడికి ప్రాణం తీసే హక్కు ఉందండి, కానీ యముడు కూడా ఆయువు తీరకుండా పట్టుకెళ్ళాడుగా. వాడికి చావు వచ్చేదాకా యముడు అలా ఎదురు చూస్తాడు, టైం వస్తే పట్టుకుపోతాడు. ఎందుకు ఇంకా భయం, నేను నిర్భయంగా వెళ్ళిపోతున్నాను, ఈ యుధాజిత్తు సుఖంగా ఉండుగాక అని అంతమంది చూస్తూ ఉండగా చెక్క చెక్క టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు కనపడితే చంపేస్తానని యుధాజిత్తు కూడా వాడు ఏం చేయలేకపోయాట కాసేపు. అదే దైవబలం అంటే, దైవబలం ఉంటే పాకిస్తాన్ బోర్డర్లో కూడిపోయి కూడా అందరూ అభినందిస్తూ ఉండగా వెనక్కి తిరిగి రావచ్చు. దైవబలం లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఏ తమిళనాడు వెళ్ళినప్పుడు బాంబు ఎవడో పెడితే వెళ్ళిపోవచ్చు. సెక్యూరిటీ ఉంటే కూడా చచ్చిపోతాం దైవబలం లేకపోతే. దైవబలం ఉంటే ఎవడు మనల్ని రక్షించక్కర్లేదు. తరాత పరమాత్మ ఆయన ఆశ్రమానికి వెళ్ళగానే సుబాహుడు ఇప్పుడు రేపు స్వయంవరానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాననుకుంటూ ఉండగా ఈ యుధాజిత్తు గారు స్వయముగా సుబాహుడిని కౌరు పెట్టి నా దగ్గరకు రా అన్నట్ట. తక్షణం నా దగ్గరికి రా అన్నాడు. స్వభావుడికి కూడా భయం, యుధాజిత్తు అంటే యుధాజిత్తు బలవంతుడే కాదు, మొండాడు కూడా. మొండాడు రాజు కంటే బలవంతుడు అన్న సామెత ఉంది. అందుకని చేతులు కట్టుకుంటూ వెళ్ళాడట. ఏం స్వభావు, నీకేం సుఖంగా ఉండాలి లేదా, నీవెంత నీ రాజ్యం ఎంత, నా సైన్యములో నాలుగో వంతు బలం నీకు లేదు, నాకున్న పరాక్రమంలో మూడో వంతు బలం కూడా లేదు. నీకు గట్టిగా రెండు గుద్దులు గుద్దితే, పిడిగుద్దులు గుద్దితే పడిపోతావు. పాప స్వభావుడు కొంచెం బక్క చిక్కిపోయాను రాజుగారులేండి, వీడేమో కొంచెం బలిష్ఠుడు అందుకని గట్టిగా కొడితే పడిపోతావు. అటువంటిది సుదర్శనుడిని అల్లుడిగా చేసుకోవడానికి నువ్వే వాడిని ఇక్కడికి పిలిపించావని కూడా నేను విన్నాను. సుదర్శనుడికి మాత్రం నీ కూతుర్ని ఇవ్వడానికి వెళ్ళేది. ఈ ప్రపంచంలో చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళలో ఎవరికిచ్చినా పర్వాలేదు, నా మనవడికి ఒప్పైనా పర్వాలేదు, ఏ రాజుని వరించినా నేను సంతోషిస్తాను, ఆయనకి మూలన్న ముసలాన్ని వరించినా సంతోషిస్తాను, కానీ సుదర్శనుడిని మాత్రం నీ కూతురు పెళ్లి చేసుకుందా, నిన్ను చంపేస్తాను, వాడిని చంపేస్తాను, తర్వాత నీ ఇష్టం అన్నట్టు. దాంతో సుబాహు అలాగేనండి అని వణుక్కుంటూ వచ్చి వెనక్కి వచ్చి, కుమారి కుమారి నాకు అంపముంచావు కదా, ఈ ప్రేమ ఎందుకే బాబు, ఇంతమంది రాజులు ఐక్యమత్యంతో ఉంటున్నారు, దండయాత్రకు వస్తారట, నువ్వు సుదర్శనుండి తప్ప ఎవరినైనా వరించు, లేదంటే వాళ్ళు నా దుంప దించుతారు అనగానే, చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు వాడే వెళ్ళి చేసుకుంటానని దీని పోను పనిచేయవే, దండిస్తాను స్వయంవరానికి వచ్చి. వీళ్ళెవరూ నచ్చలేదు, సుబాహుడు మా నాన్నగారు ఏదో స్వయంవరం చాటాడు, కానీ మా నాన్నగారికి కూడా నా గురించి తెలియదు, నేను ఈ సుదర్శనుడిని ఇష్టపడుతున్నాను అని అందరి ఎదురు కూడా నిర్భయంగా సుదర్శనుడి వాళ్ళు దండయ్యవే, అప్పుడు రాజులంతా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు వరించుకున్నారు కదా అనుకుంటారు, నీకు కొంత సపోర్ట్ వస్తుంది అన్నాడు ఆయన. నాన్న ఒకరిని ప్రేమించి మళ్ళీ స్వయంవరాలు అడ్డమైన వాళ్ళ మొహాలు చూస్తాను, అందులో ఆ శత్రుజిత్తు మొహం అసలు చూడను, నేను వాడి మొహం చూడను, నాకు ఇక్కడ పెళ్లి చేసేయద్దు ఆవిడ. ఏమైతే అది అయిపోయింది అనుకున్నాడు ఆయన. వెంటనే అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఇంకా కూతురు అంటే ఆయనకి ఇష్టం. సహజంగా ఈ తల్లిదండ్రుల్లో కొడుకు కంటే తండ్రికి కూతురు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందట. తల్లికి కొడుకు పెద్ద ఉంటుందని నేను అనలేదు బాబు, పెద్దలు అన్నారు, మళ్ళీ నేను అన్నానని నా మీద పడేరు. అందుకని తండ్రి కదా కూతురు మీద వ్యామోహంతో ఈ కూతురు ఏం చెబితే అది విందాం, ఏమైతే అది అవుతున్నారు అనుకుని అప్పటికప్పుడే కళ్యాణ మండపం సిద్ధం చేసేశాడు. ఏది తెల్లవారితే ఓ పక్కనేమో స్వయంవరం, అర్ధరాత్రి 12 గంటలకి కళ్యాణ మండపం ఏర్పాటు చేసేసి ఆ కళ్యాణ మండపంలోకి పురోహితుల్ని పిలిపించేశాడు. ఆ తర్వాత సుదర్శనుడిని పిలిపించాడు, మనోరమని పిలిపించాడు. నాయన సుదర్శన, నా కూతురు మొండి పట్టు పట్టింది, రాత్రికి రాత్రే పెళ్ళి అయిపోవాలంది, పెళ్లి చేసుకుంటామని అడిగితే మీ ఇష్టం మామయ్య గారు, మీరేం చెప్తే చేస్తానన్నాడు. అలా కొంతమంది తెలియని వాళ్ళు అనమాట, మా అమ్మని అడగాలి ఇవేం ఉండదు,
మీరు పెద్దలు ఎలా చెబితే అలా వింటాను అన్నాడు తప్ప నేను ప్రేమించాడు ఒక ముక్క నచ్చగా లోతైన మనిషి అంత తేలిక తన మనస్సు బయట పెట్టకుండా పెద్దలు మీ ఇష్టం ఏం చెబితే అది కూడా మహారాజాల్లా మీ ఇష్టం మావయ్య గారు అన్నాడు అంటే అక్కడికి సంపూర్ణముగా నిన్ను మామ అంటున్నాను ఇక నేను అల్లుణ్ణి ఆ గిల్లుడి బాధ అంతా నీదన్నాడు.
ఆ తర్వాత మనోరమని పిలిచాడు, అమ్మా రాత్రికి రాత్రి వివాహం చేస్తున్నాను నీకేమైనా అభ్యంతరమా, అట్టహాసంగా పెళ్లి చెయ్యాలి మా అబ్బాయికి నీకు కోరిక ఉందా అంటే అసలు నా కొడుకు పెళ్ళే కాదు అడవిలో కూడా ఉన్నాడు అనుకున్నానండి, మహారాజులు మీరు ఎంతో ప్రేమతో పిలిచారు పైగా మా మంత్రి విదల్లుడు మీకు బంధువుటి కూడాను, అసలు నా కుమారుడికి ఈ దరిద్రంలో కన్యను ఎవరిస్తారనుకుంటున్న సమయంలో పిలిచి పిల్లనిస్తూ ఉంటే మళ్ళీ కళ్యాణ మండపం పెట్టాలి పెద్ద అట్టహాసంగా పెళ్లి చేయాలని కోరుకుంటానా, మా అబ్బాయికి మీరు ఎలా వివాహం చేస్తే అదే నాకు ఇష్టము అన్నది. నిజం కూడానండి కొంతమంది పెళ్ళి అవ్వని క్రితమేమో పెళ్ళి అవ్వలేదంట, తీరా పెళ్లి కుదిరాక ఇక అక్కడ గొంతమ్మ కోరికలు కోరతారు అన్నమాట, అలా కోరకుండా ఆవిడ వివాహం చెయ్యమన్నది. అపూర్వ రీతిలో కళ్యాణ మండపంను ఏర్పాటు చేసి అత్యద్భుత స్థాయిలో వివాహం చేశాడు ఆయన. అది కాశీపట్టణం, కళ్యాణ మండపం విశ్వనాథుని యొక్క ఎదురుగా పెట్టారు, కాశీ విశ్వనాథుని సన్నిధానంలో కళ్యాణ మండపం పెట్టారట. రాజుగారి యొక్క కోట పక్కనే ఉండేది ఆలయం ఆ రోజుల్లో, అందుకని రాత్రికి రాత్రి రెండో కంటివాడికి తెలియకుండా కోట చుట్టూ కాపలా పెట్టి విశ్వనాథుని సన్నిధానంలో విశాలాక్షికి విశ్వనాథుడికి ఉన్న మధ్య భాగంలో చిన్న కళ్యాణ మండపం కింద ఏర్పాటు చేసి కుర్రవాణ్ణి అలంకరించి కూతుర్ని అలంకరించి ఎక్కువ తంతు లేకుండా క్లుప్తంగా వివాహం చేశారు. ఆ వివాహం చూడ్డానికి భరద్వాజుడు, వశిష్ఠుడు, గౌతముడు, అత్రి, అంగిరుడు ఇలాంటి వాడు సరిగ్గా సమయానికి ముహూర్తానికి వచ్చారు. ఎంతమంది ఋషులు వస్తే ఇంకంతకంటే సుముహూర్తం ఏమిటి, కారణ జన్ములకి పెళ్లికి ఇంతమంది యోగులు వస్తారట, మహాత్ములంతా వచ్చి ఆశీర్వదించినప్పుడే ఆ కళ్యాణం సుసంపన్నమైనట్టే పవిత్ర కళ్యాణమే. అందులో అది కాశీక్షేత్రం, ఈ ప్రపంచంలో ఎప్పటికీ నాశనం కాని దివ్యక్షేత్రం కాశీక్షేత్రం అంటే. పైగా అక్కడికి గౌతమ మహర్షి వచ్చి డుంటి విఘ్నేశ్వరుడి దగ్గర దర్భలు పెట్టి ఆ దర్భలు పట్టుకొచ్చి కళ్యాణ సమయంలో వధూవరుల నెత్తి మీద ఆశీర్వచనంగా పెట్టాట, విఘ్నేశ్వర ప్రసాదం అందించాడు. ఇంక విఘ్నములు ఏమీ ఉండవు, కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పక చూడవలసింది ఎవరిని, ముందు డుంటి విఘ్నేశ్వరుణ్ణి. చాలా పర్యాలు చెప్పాను మీకు, కాశీ వెళితే ముందు విఘ్నేశ్వరుణ్ణి, ఆ తర్వాత అన్నపూర్ణని, అప్పుడు మన స్వామివారిని చూడాలి విశ్వనాథుడిని. ఎవరిని చూడకుండా ముందు డైరెక్ట్గా విశ్వనాథుని చూడకూడదు, ఇది ఒక క్రమం. ఈ క్రమాన్ని మళ్ళీ ఎప్పుడన్నా కాశీఖండం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం, అత్యంత పవిత్రమైన మార్గం అది. ఆ ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు ఆవిర్భవించిన వాళ్ళు, వాగర్ధముల వలె కలిసి ఉంటారు ఆ పుణ్యాత్ములు. ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టడమే మోక్షం.
ఒకనాడు తీర్థోపయోగిగా నిశిఠుండు ఔదల్ల ధరియల్చు నభ్రగంగా ఆప్రొద్దు పొయ్యిరాదన్నట్టి నిర్పేదయు భోగిల్చు నైశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చెంతవో నివర్షవరుండు దేహార్థమునదాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడి అల్లుగు మలినవర్తనుడును సుధా లలితమూర్తి మిల్చి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల చదివిల్చు మర్రి నీడా పంచముఖు వీట మేనోసరించనేని.
పరమ పవిత్రమైన పాండురంగ మహాత్మ్యంలో కాశీ మహిమని ఈ పద్యంలో మహాత్ముడు తెనాలి రామకృష్ణుడు రాశాడు. తెనాలి రామకృష్ణులు వారు రాసిన పాండురంగ మహాత్మ్యంలో ప్రారంభంలో కాశీ మహిమని చెప్పాడు ఆయన. ఈ పద్యం అర్థం తెలుసుకోవాలంటే కొంచెం రేపటిదాకా ఎదురు చూడాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖం.